పూజ్య గురుదేవుల యొక్క యుగ నిర్మాణ యోజనలో రెండు ముఖ్యమైనటువంటి కార్యకర్తలు ఉన్నారు, యుగ సైనికులు, యుగ శిల్పులు. ఆశ్చర్యం ఏమిటి అంటే మన పరివార వాళ్ళలోనే ఆ రెండింటికి మధ్య తేడా తెలియదేమో అని నాకు డౌట్. యుగ సైనికులు ఎవరిని అనాలి, యుగ శిల్పులు ఎవరిని అనాలి, అన్నింటి కలిపి కొట్టు కావేటి రంగాలాగా ఏ సాధన అంతా ఒకటే వద్దది. ఈ సంవత్సరం నేను చాలా తీవ్రమైనటువంటి నిర్ణయంతో ఈ క్లాసులు తీసుకుంటున్నాను. కారణం కూడా నేను మీకు చెప్పాను. నేను తమాషా ఏం జరిగింది అంటే, ఈ సంవత్సరం జన్మాష్టమి, ఆగస్టులో లోపల లక్ష కుండీల యజ్ఞాలు పూర్తి చేయాలి అని నేను మొన్న ఆగస్టు 2005 ఆగస్టు 5 నాడు అనుకున్నాను మొత్తం మీద లక్ష యజ్ఞ కుండీలు చేయాలి అని. తమాషా ఏంటంటే డిసెంబర్ 15 2 లక్షలు దాటింది. అంటే జస్ట్ 3-4 మంత్స్ లో 2 లక్షల కుండీల యజ్ఞాలు అయిపోయాయి. అంచేత లక్ష కుండీల యజ్ఞాలు ఏ ఉద్దేశ్యంతో పూజ్య గురుదేవులు తన పూర్ణాహుతిగా చెప్పుకున్నారో, హాస్పిటల్లో ఉన్నప్పుడు నా మనసులో ఆ భావం మిగిలింది, గురువుగారిని మనం ఇమిటేట్ చేద్దామని. అంచేత ఆయన లక్ష కుండీల పూర్ణాహుతి ఆయన ఇచ్చుకున్నారు కదా, అంచేత నేను కూడా ఇంకా అయిపోతుంది కదా టైము. అప్పుడు హాస్పిటల్లో ఉన్నప్పుడు అలా అనిపించింది, నాకు ఇప్పుడు అలా అనిపించడం లేదు. అంచేత ఒక సంవత్సరంలో లక్ష కుండీల పూర్ణాహుతి పూర్తి చేద్దామని సమాచారంగా డిసెంబర్ లోపలే 2 లక్షలు దాటిపోయి ఇప్పుడు 3 లక్షలకి టచ్ అవుతుంది ఆ యజ్ఞకుండీల సంఖ్య. అంచేత ఇంకా యజ్ఞకుండీలు మనకు అంత ఇంపార్టెంట్ కాదు భావం ఎందుకో అర్థం చేసుకోండి. యజ్ఞకుండీలు పూర్ణాహుతికి ఇష్టం. యజ్ఞం కుండీలు ఎప్పుడు మనం చేసినా యజ్ఞం చేసినా దాని అర్థం ఏంటి అంటే అది పూర్ణాహుతి అని. యజ్ఞం జరిగింది అంటే పూర్ణాహుతి జరిగింది అని. మనం దేనికి పూర్ణాహుతి ఇస్తున్నావో తెలిస్తే నువ్వు 1000 కుండీల యజ్ఞాన్ని పూర్ణాహుతిగా ఇస్తావా, 100 కుండీ యజ్ఞాలను పూర్ణాహుతిగా ఇస్తావా, 100,000 కుండీ యజ్ఞాలను పూర్ణాహుతిగా ఇస్తావా. ఇంతే తప్ప మనం నేను సంకల్పించుకున్నాను నీ సంకల్పం యజ్ఞకుండీల సంఖ్య కాదు, లక్ష్యం వేరు. ఆ లక్ష్యానికి కుండీలు. అందువల్ల మనము ఈ నవరాత్రి సాధనా శిబిరానికి 108 కుండీలు మించకుండా పూర్ణాహుతి చేసుకుంటాం, అంతకంటే పెద్దది చేయకండి. కారణం చెప్తాను నేను. మరి మీరే 100 కుండీ యజ్ఞాలు అన్నారు కదా, 100 మంది సాధకులు వస్తే సంగతి అది. అంతా మనం చేస్తాం, 200 మందికి చెయ్యి అన్నాం అనుకోండి, 50 మంది వస్తే ఏం చేస్తాం? మీరు 200 మందికి చేయమన్నారు కదా, ఆ 200 మందికి మీరు చేసేవచ్చు కానీ దానికి విలువ ఉండదు. ఏం చేయాల్సి వస్తుంది ఆ మిగతా ఆహారాన్ని? వద్దు. అది చాలా స్పష్టంగా అర్థం చేసుకోండి. అంచేత ఈసారి మీరు ఏదైనా ఒక క్యాంప్ పెట్టదలుచుకుంటే ఆ క్యాంప్కి ముందు 100 మంది వస్తున్నారో లేదో చూసుకోండి. ఆ 100 మంది కొత్త వాళ్ళే ఉండాలి, 100 మంది ప్రతిరోజు రావాలి. ఇది ఎంత విచిత్రంగా నాకు అనిపిస్తుంది అంటే, చాలా ఆశ్చర్యంగా నాకు అనిపిస్తుంది. మేము ఊరు వెళ్దాం అనుకుంటున్నామండి, మా కుటుంబ సభ్యుల దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నామండి, అందువల్ల మీ క్లాసులకి రాలేము. నేను వెనక్కి తిరిగి అసలు నిన్ను రమ్మన్నది ఎవరు అని అడిగాను అనుకోండి, మీరు చాలా బాధపడతారు, చాలా బాధపడతాను. అసలు నేను రమ్మన్నది ఎవరు, వస్తే ఎలా రావాలి? విషయం ఇది ఒక సాధనా శిబిరము, మిలిటరీ క్యాంపు లాంటి క్యాంప్. గురువు గారి యొక్క ఉద్దేశంలో మీరు యుగ సైనికులుగా మారవలసినటువంటి క్యాంపులో మీరు ఎప్పుడో ఒకసారి లెక్చర్కి మాత్రమే వచ్చి, అది కూడా మీ వీలు ఉన్నప్పుడు, అలాంటప్పుడు సహస్రకుండి యజ్ఞం కాదు, అసలు ఒక్కండి యజ్ఞం కూడా మీద అనవసరం. ఇంకంటే పూర్ణాహుతి చేయటానికి అక్కడ ఏం లేదు. పరీక్షకి అడ్మిట్ కార్డ్ ఇస్తారు. పరీక్షకి అడ్మిట్ కార్డు ఇచ్చేటప్పుడు కొన్ని రూల్స్ ఉంటాయి. 90% అటెండెన్స్ ఉండి ఉండాలి. 90% అటెండెన్స్ లేకపోతే సాధారణంగా అడ్మిట్ కార్డు ఇవ్వరు. నేను లెక్చరర్ గా ఉన్నప్పుడు నా ప్రాక్టికల్ క్లాస్కి 90% అటెండెన్స్ లేని వాళ్ళందరినీ కూడా పరీక్షకి ఆపేశాను. దట్ ఈస్ మై ప్రెరోగేటివ్, నా హక్కు అది. కానీ దాన్ని మళ్ళా ప్రిన్సిపాల్ దగ్గరికి వెళ్ళి, వైస్ ఛాన్సలర్ దగ్గరికి వెళ్ళి 2000 రూపాయలు ఫీజు కట్టుకుని అడ్మిట్ కార్డు తెచ్చుకోవచ్చు. కానీ ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ మాత్రం మీకు నేను క్లాసులు తీసుకుంటున్న చోట నో అడ్మిట్ కార్డు. ఇంకొకటి, ఈ 3 పదాలు మీ జీవితంలోకి ప్రవేశించాలి. లెక్చర్ కాదు, ఈ 3 పదాలు శ్రద్ధ. ఏ పని చేసినా శ్రద్ధగా చేయాలి. నాకు చాలా బాగా గుర్తుంది, ప్రాణప్రత్యావర్తన శిబిరానికి వెళ్ళినప్పుడు ఎక్కువ మంది ఉండేవాళ్ళు కాదు, మేము 60 మంది ఉండేవాళ్ళం. భోజనానికి కూర్చున్నాం మేము ఆశ్రమంలో శాంతి కుంజులు పైన 3 అంతస్తులు. కూర్చుంటే రొట్టె వేసుకున్నారు. నాకు వేసినటువంటి రొట్టెలో ఆ రొట్టెలో చిన్న భాగం మాడింది, కాలింది. ఫుల్కాలు కాల్చడం సహజమే కదా, ఫుల్కాల మీద కొంచెం ఆ నలుపు లేకుండా ఎవరు కాల్చలేరు. నాకు వేసినటువంటి ఆ ఫుల్కాల్లో నల్లగా చిన్న ముక్క. నా వెనకాతలే మాతాజీ కూర్చునుంది, ఆ పక్కవైపేమో ఇంకో దిశలో గురువుగారు కూర్చున్నారు. ప్రాణ ప్రత్యావర్తన శిబిరం కనుక వాళ్ళు మాతో పాటే ఉండేవారు. అలా ఫుల్క పడింది, ఆ ఫుల్క తీసి ఆవిడ అలా విసిరేసింది బయటికి. ఎందుకంటే నువ్వు కాల్చటంలో శ్రద్ధ వహించలేదు. యుద్ధ సైనికుల శిబిరం అలా ఉండాలి. అంచేత నేను మామూలు వ్యక్తులతో ఇంకా నేను మాట్లాడదలుచుకోలేదు. వాళ్ళు నా బంధువులైనా కావచ్చు. దేశము దృష్టిలో వాళ్ళు చాలా గొప్పవాళ్ళు కావచ్చు, ధనవంతులు కావచ్చు, ప్రజ్ఞావంతులు కావచ్చు, ప్రొఫెసర్స్ కావచ్చు. నాకు అనవసరం వాళ్ళు. ఆ తీవ్రత మీకు అర్థం కాలేదు కనుక స్పష్టంగా చెప్పాల్సి వస్తుంది. ఈనాడు నేను తీసుకుంటున్నటువంటి క్లాసెస్ ఏప్రిల్ నుంచి 1000 యుద్ధ సైనికులుగా మార్చేటటువంటి క్లాసెస్ కి అన్ని రకాల సన్నాహాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 30వ తారీఖు నుంచి, 13వ తారీఖు నుంచి మే జూన్ ఈ 2 నెలలు నేనిచ్చిన ఏకైక కన్సెషన్ ఏంటి అంటే, 2 నెలలు మీరు రాలేనటువంటి వాళ్ళు 15 రోజులకి మాత్రము ఖచ్చితంగా రావాలి. ఈ శిబిరానికి కూడా నేను ఒక కండిషన్ పెట్టాను వాళ్ళకి, ముందు మీరు బుకింగ్ చూసుకోండి, టికెట్ బుకింగ్ లాగా. ఖచ్చితంగా 1000 మంది సాధకులు ప్రతిరోజు ఉంటారు అని తెలిస్తేనే ఆ క్యాంప్, లేకపోతే దట్ క్యాంప్ క్యాన్సిల్. అలాగే కొన్ని క్యాంపులకి నేను ఒక కండిషన్ పెట్టాను, ఇక్కడే నేను ఆ కండిషన్ పెట్టలేదు. ఈ క్యాంపులో మిగతా అన్ని క్యాంపులకి కండిషన్ ఏంటి అంటే 50 మంది కంటే తక్కువ ఉండకూడదు రెగ్యులర్ గా వచ్చేటటువంటి వాళ్ళు. మిగతా అన్ని చోట్ల ఆ కండిషన్ 100% జరిగింది, ఇక్కడ మాత్రమో అది జరగలేదు. ఎందుకు జరగలేదు? శ్రద్ధ లేదు, నిష్ట లేదు, ప్రజ్ఞ లేదు. ఇది అర్థం చేసుకోండి. కానీ ఒకటి ఒప్పుకున్న తర్వాత ఎలాంటి పరిస్థితుల్లో అయినా దాన్ని సాగు చేసేటన్న అలవాటు, అదే మానసిక స్థితి వల్ల అసలు ఈ క్యాంపు జరుగుతుంది. ఇక 1008 కుండీలు ఐ డోంట్ లైక్ ఇట్. ఇక్కడే 24 కుండీలతోనే మీరు పూర్ణావతి చేసుకోవాలి. ఇందాక అందుకే నేను చెప్పాను మీకు శ్రద్ధ ఉంటే నా మాట మీద, నా మాట మీద నిష్ఠ ఉంటే, ఇది అర్థం చేసుకునేటటువంటి ప్రజ్ఞ ఉంటే, నేను గీచిన డేటు దాటకండి. ఎన్ని కుండీల యజ్ఞం అన్నాను? 24 కుండీల యజ్ఞము చేసుకుంటాం, ఇక్కడే చేసుకుంటాం. మరి మీరు ప్యాంప్లెట్లు వేసాం, జీవన్ దేవతా సాధన కూడా చెప్పుకుందాం, మరేముంది? అంతేత ఆ ప్యాంప్లెట్లు లేనటువంటి బాధ ఈ ప్యాంప్లెట్కి లేదు. ఖచ్చితంగా మీరు కేవలము 24 కుండీల యజ్ఞమే చేసుకుంటారు. ఎందుకు అన్నది ఈ 4-5 రోజుల్లో మీకు అర్థమవుతుంది. ఎందుకు ఇంత తీవ్రంగా నేను చెప్తున్నాను అని, శ్రద్ధ, ప్రజ్ఞ, నిష్ఠ. అర్థమైందా మీకు? శ్రద్ధ, ఏ పని చేసినా శ్రద్ధగా చేయండి. మీకు ఇది అర్థం కాకపోతే గురుదేవుల యొక్క జీవితంలో సాఫల్యం యొక్క సూత్రాలు, గాంధీ గారి దగ్గరికి ఆయన వెళ్ళినప్పుడు గాంధీ గారు ఆయనకిచ్చినటువంటి ట్రైనింగ్ మీరు కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. యోగి అవుదామని వెళ్లారు గురువు గారు చిన్నప్పుడు, అప్పటికింకా ఆయనకి ఆయన గురువు యొక్క దర్శనం కలగలే. మదన్మోహన్ మాలవీయ ద్వారా గాయత్రి మంత్ర దీక్ష పొందారు. అప్పుడు గాంధీ గారికి మహాయోగి అని పేరు. ఆనాడు సంఘటనలు ఎలా చెప్పుకునేవారు అంటే, గాంధీ గారిని అరెస్ట్ చేస్తే జైల్లో పెడితే ఆయన జైలు బయట ఉండేవారు. అప్పుడు అక్కడున్న వాళ్ళను, అక్కడ కాపలా కాసేవాళ్ళు, వాళ్ళు బతిమాలుకుని ఆయన్ని, మీరు బయటకు వెళ్ళిపోతే మా ఉద్యోగాలు పోతాయి అంటే ఆయన మళ్ళీ జైల్లోకి వెళ్ళేవాట. పూజ్య గురుదేవులు శ్రీరామ శర్మ ఆచార్య యోగి అవ్వటానికి ఆయన దగ్గరికి వెళ్ళారు. ఆత్మకథలో ఈ భాగం అయిపోయిందా? ఇంకా రాలేదా? నిన్న అయిపోయిందా? మంచిది. ఈ యాంగిల్ చూడండి. అందులో మొట్టమొదట ఆయనకు అప్పచెప్పబడినటువంటి పని ఏంటో తెలుసా? అవుతే లెక్చర్ను కలగాలి. గురుదేవుల యొక్క శిష్యులమైనటువంటి మనము ఎవరి లెక్చర్స్ అయినా కడిగామా? కడిగారా? నాతో పాటు ఉన్నవాళ్ళు తల ఒప్పకండి. మీరు కడిగితే గొప్ప ఏంటి? నాతో ఇన్నాళ్ళు నుండి కడక్కపోతే మిమ్మల్ని తిట్టాలి. ఇందుకు లెటరింగ్స్ కడగాలి. ఇందుకు మహాత్మా గాంధీ స్వాతంత్ర సంగ్రామం అప్పుడు లెటరింగ్స్ కడగమన్నాడు? తెలియాలి మీకు. రామకృష్ణ పరమహంస కాళికాదేవి దర్శనం కాకముందు తన జుట్టుతో హరిజనుల వాడకి వెళ్లి వాళ్ళ లెక్చర్స్ కడిగేవాళ్ళు. ఇదైనా చదివారా మీరు? ఎప్పుడైనా పుస్తకాల్లో చదవలేదా? చదివారు కదా. అంటే ఆధ్యాత్మికతలో ఇదంతా ఎందుకు చెప్తున్నాను, ఎక్కడ మొదలెట్టి ఎక్కడికి వచ్చానో అది గుర్తుందా మీకు? మొదట దేంతో పెట్టాను? కాదు, ఎక్కడి నుంచి స్టార్ట్ చేశా? దేంతో మొదలెట్టాను? కాదు, చెప్పండి. మీరు చెప్పండి. నేనేం చెప్పాను అంటే, గాయత్రి మంత్రము చివరి ఫలితంగా నేను చెప్పాను. మరి మేము గాయత్రి మంత్రం చేసుకుంటున్నాం కదా, మీరు తలకిందులు అయిపోయారు మాస్టారు, కన్ఫ్యూజ్ అయిపోయారు మీరు అంటున్నారు. నేనేం కన్ఫ్యూజ్ అవ్వలేదు అని చెప్తే ఇదంతా చెప్పుకొస్తున్నాను. భావం అర్థం చేసుకోండి. ఉదాహరణ ఇచ్చి తర్వాత డీటెయిల్స్ లోకి వెళ్తాను నేను. కార్ డ్రైవింగ్ రాదు మనకి, డ్రైవర్ అవ్వాలి. మీరు మీకు డ్రైవింగ్ రాదు, ఎక్కడ కూర్చుంటారు? డ్రైవింగ్ సీట్ లోనే కూర్చుంటారు. కారు డ్రైవింగ్ వచ్చేసి ఇంకెంత అద్భుతమైనటువంటి వాళ్ళు అయిపోయారు అంటే, మీరు ఆ డ్రైవింగ్ పోటీలు జరుగుతాయి చూసారా, రేస్ కోర్సులు, కార్ మోటార్ రేస్ అందులో పాల్గొంటారు. అప్పుడు ఎక్కడ కూర్చుంటారు? డ్రైవింగ్ సీట్ దగ్గరే కదా. అంటే డ్రైవింగ్ రానప్పుడు ఎక్కడ కూర్చున్నారు? డ్రైవింగ్ సీట్. డ్రైవింగ్ వచ్చి అందులో ఎక్స్పర్ట్స్ అయిపోయి ఎక్కడ కూర్చున్నారు? అలాగే రానప్పుడు గాయత్రి మంత్రంతో స్టార్ట్ చేస్తారు, వచ్చాక కూడా గాయత్రి మంత్రంతో స్టార్ట్. అంటే నేనే తప్పు చెప్పలేదు, మీరు మొదలెట్టేది గాయత్రి కూడా. ఎక్స్పర్ట్స్ అయిపోయాక కూడా మీరు కూర్చునేది గాయత్రి దగ్గర. కానీ తేడా ఈ మధ్యన వస్తుంది. ఈ మధ్య ఉన్న దానికి శ్రద్ధ ప్రజ్ఞ నిష్ట, ఇది బాగా మీ జీవితాలలో గాయత్రి మంత్రం అయితే ఈ మూడు చరణాలు కనిపించాలి. ఓం భూర్భువః స్వః చతుర్వరేణ్యం భర్గో దేవస్సు ధీమహి, ఇది కాదు గాయత్రి మంత్రం యొక్క చరణాలు. చరణాలు అంటే నడిచేటటువంటి ఉపకరణము, అందుకని చరణాలు అంటారు. అంటే తత్సవితుర్వరేణ్యం అనేటటువంటిది చరణం కాదు, పాదము, ఒక భాగము. చరణం ఏమిటి? శ్రద్ధ. శ్రద్ధగా చేయుట, ఇది వేసినప్పుడు శ్రద్ధగా వేయండి, ముడతలు లేకుండా కూర్చున్న చోట నీటిగా ఉంచండి. అంచేత గురువు గారికి మొట్టమొదట నేర్పబడినటువంటి శిక్షణ అది. మురికిని కదిగి వెయ్యి, ఎక్కడున్నా ముందు అది నేర్చుకోవాలి. అదే నేర్చారు కూడా ఆయన, మూడు నెలలు అక్కడ ఉన్నాడు ఆయన దగ్గర. ఏ మంత్రము ఏ ఆసనాలు ఏమి నేర్పించలే, మొట్టమొదట ఏం నేర్పించాడు అంటే దొడ్లు కడగండి, నీటిగా కడగండి, పద్ధతిగా కడగండి. రెండోది ఏంటి అక్కడ నేర్చుకున్నారు ఆయన, పళ్ళు ఎలా తోముకోవటం అని నేర్చుకున్నారు. చదివారా నిన్న? మీరు ఏ డాక్టర్ దగ్గరికైనా వెళ్ళి అడగండి, మీకు తెలుస్తుంది మీకు పళ్ళు తోముకోవటం రాదు అని. మీరు వెళ్ళి అడగండి, ఒక డెంటిస్ట్ని అడిగితే తెలుస్తుంది. అసలు మీరు పళ్ళు తోముకుంటారు కదా రోజు, వెళ్ళి అడగండి డాక్టర్ని. మీరు చేసే తోముడు అంతా తప్పే, ఒకసారి డాక్టర్ని అడగండి చెప్తాడు. నాతో చాలా మంది ఏమంటారు అంటే, మేము అలా డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళిన వాళ్ళు, మేము ఇంత తప్పుగా పళ్ళు తోముకుంటున్నామని మాకు తెలియలేదండి అని. సరే డాక్టర్ చెప్పినట్టు తోముకుంటున్నావా? లేదు, శ్రద్ధ లేదు. ఇంకేంటి, డాక్టర్ చెప్పినట్టు తోముకోవాలంటే టైం పడుతుంది. మీకు టైం ఎక్కడ, నిద్ర లేవగానే ముందు కాఫీ తాగాలి, కాఫీ తాగాలి అంటే ఇంట్లో పళ్ళు తోముకుంటే గానీ ఇవ్వని అంటారు. ఇంకా బెడ్ కాఫీ స్థాయికి ఎదగలేదు మనం. బెడ్ కాఫీ స్థాయికి ఎదిగితే పళ్ళు తోముకోకుండా తాగేయచ్చు. మరి ఎదగలేదు కదా ఇంకా, అంచేత పళ్ళు దెబ్బకోకుండా తోమేసుకుంటాం. పళ్ళు తోముకోకేలా రెండు అర్థమవుతున్నాయా? ఆధ్యాత్మిక జగత్తులో శ్రద్ధగా చేయవలసిన పనుల గురించి నేను చెప్తున్నాను. యుద్ధ సైనికులు అవదలుచుకుంటే అదే మార్గము. ఏ కారణము లేకుండా అంత అద్భుతమైనటువంటి వ్యక్తి తన ఆత్మకథలో అది ఎందుకు రాశాడు అని కూడా ఆలోచించరు మీరు. అది రాయాల్సిన అవసరం ఉంది? ఏమండి నేను పాఖ్యానాలు కడిగాను అని రాయాలి? ఆయన ఎందుకు రాశాడు? నువ్వు కడిగని, నాకు తెలుసు. అంతేత యుద్ధ సైనికులు ఎవడూ రాడని. గాయత్రి మంత్రం జపం చేస్తాం, మేము బట్టలు వేసుకుని స్టైల్ గా కూర్చుంటామండి, ఇంకోటి ఎవడో పని చేయాలి. కుదరదమ్మా. ఇంకేత మొట్టమొదటిది ఎప్పుడైతే మీరు పాయిఖానాలు కడుగుతారో మీ స్వాధిష్టాన చక్రం జాగ్రత్త అవుతుంది. ఎప్పుడైతే నోరు కడుక్కుంటారో మీ విశుద్ధి చక్రం జాగ్రత్త అవుతుంది. సాధన అలా చేయాలి. నిత్య జీవితంలో సాధన అది. అంతే తప్ప మీరు జపం చేస్తున్నప్పుడు సాధన చేస్తే ఏం లాభం? మీరు చేసినటువంటి సాధన ఎక్కడ ఉపయోగపడాలి? నిత్య జీవితంలో ఉపయోగపడాలి. ఉపయోగపడుతోందా? అంచేత ఇది నేర్చుకోండి ముందు. అంతకంటే జీవన్ దేవత సాధన పెద్దదేం లేదు, గురువు గారు చెప్పింది. ముందు స్వాధిష్టాన చక్రం, రెండోదేంటి విశుద్ధి చక్రము. ఇవి రెండు ఒకదాని మీద ఒకటి ఆధారపడి ఉంటాయి అని కుండలిని జాగరణలోనే చాలా మంది తెలియదు సాధకులు. మొన్న ఒక సాధకుడితో మాట్లాడితే చాలా కన్ఫ్యూజ్ అయిపోయాడు అతను. మాస్టర్ మీరు కుండలిని సాధన అంటారు కానీ అది ఎలా జరుగుతుంది, ఆ సాధన ఎలా చేయించగలను నేను, ఎవడు విండు నా మాట? పొద్దున్నే టాయిలెట్కి వెళ్ళాక కడుక్కుంటాడా కడుక్కోడా? కడుక్కునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఒకళ్ళు ఉన్నారు కొంతమంది విదేశాల్లో, వాళ్ళు పేపర్తో క్లీన్ చేసుకుంటారట. సరే మనం విదేశాలలో వస్తుంది కనుక, అంటే ఏంటి నువ్వు చేస్తున్నది అక్కడ? మూలాధార చక్ర సాధన చేస్తున్నావు, నీకు తెలియటం లేదు. సైన్స్కి జ్ఞానానికి, విజ్ఞానానికి జ్ఞానానికి తేడా ఏంటి అంటే, తెలిసి చేస్తే విజ్ఞానం అంటాం, తెలియకుండా చేస్తే జ్ఞానం అంటాం. చేసే పనులు అవే. ప్రకృతిలో ఉన్నటువంటి నియమాలని అర్థం చేసుకుని చేస్తే సైన్స్ అంటాం, అర్థం చేసుకోకుండా చేస్తే చేత మూలాధార చక్రముతో పాటు స్వాధిష్టాన చక్ర జాగరణ సంగతి మర్చిపోయాం. నిత్య జీవితం మొహం కడుక్కుంటున్నప్పుడు ఏమవుతుంది? విశుద్ధి చక్ర జాగరణ. స్వాధిష్టానము మూలాధార చక్రము కిందనున్నటువంటి ఆ రెండు ఇంద్రియాలది ఉపస్థేంద్రియము గుదాద్వారము అని చెప్పుకుంటాం కదా, అవి ఏం చేస్తాయి? మీ యొక్క రుచిని, మీ యొక్క సంస్కారాలని మారుస్తాయి. నిన్న అందుకే అగరబత్తి గురించి చెప్పాను నేను. అగరబత్తి వెలిగించుకోవటం అర్థం చేసుకోండి, పద్ధతిగా వాసన గమనించండి. అగరబత్తి అక్కడ వదిలేసి చాలా మంది అగరబత్తి వెలిగిస్తే దగ్గు వస్తే ఏం చేస్తారు అంటే అగరబత్తిని అక్కడ దూరంగా వెళ్తారు. ఇంకా అక్కడెక్కడో పెట్టుకోవటానికి వెలిగించుకోవటం ఎందుకు? నీకు ఆ వాసన వెళ్ళాలి. ఆ వాసన నీకు ఎలర్జిక్ గా ఉంటే ఏం చేయాలి? మార్చుకో దాన్ని. సాధన యొక్క రహస్యాలు శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవులు చెప్పినంత స్పష్టంగా ఎవరూ చెప్పలేదు. మహామహులే అర్థం చేసుకోలేనటువంటి బుద్ధిహీనతలో ఉన్నారు. అది ఫ్యాక్ట్. రెండు ఫ్యాక్ట్, గురువు గారి ఆత్మగాథ అవుతే అందరూ చదువుతారు, కానీ దాంట్లో ఉన్నటువంటి దీన్ని ఎవడూ పాటించడు. మొట్టమొదట నిన్న చదివిన అధ్యాయాన్ని ఇవాళ మళ్లీ చదువుకోండి. యాంగిల్ శ్రద్ధగా చేయండి ప్రతి పనిని. ప్రతి పని అంటే అర్థమైంది కదా, టాయిలెట్ క్లీనింగ్ దగ్గర నుంచి, మీ టాయిలెట్ క్లీనింగ్ దగ్గర నుంచి, మీ ఇంద్రియాల క్లీనింగ్ దగ్గర నుంచి శ్రద్ధగా చెయ్యాలి. అది శ్రద్ధగా చెయ్యాలి అంటే ఏంటి? ఎందుకు చేస్తున్నామో తెలుసుకుని చెయ్యాలి. ఎందుకు చేస్తున్నామో తెలియదు మనకి. ఎందుకు జరుగుతోంది అంటే జరిగిపోతుంది. ఆహార నిద్ర భయమేధునంచ సామాన్యమే తత్ పశుభై నారాయణ. పశువులకి ఆ ప్రక్రియ ఉంటుంది, మనకి ఆ ప్రక్రియలు ఉంటాయి. అవి ఎలా జీవిస్తున్నామో అలాగే మనం జీవిస్తున్నాం. ఇంకా సిగ్గు లేకుండా తినకూడనటువంటి ఆహారాలు చాలా మంచివి అనుకుంటూ, ఒకవేళ ఎవరైనా ఆహారాన్ని మార్చుకుంటామనుకున్నా కూడా ఇళ్లలో మనం మార్చనివ్వటం లేదు. పాయింట్, శ్రద్ధ గురించి చెప్తున్నాను. ఇదంతా ఆయన చెప్పిన దాని మీద శ్రద్ధ ఉంటే ఆయన చెప్పినట్టు చేస్తారు, చెప్పినట్టు చేయకపోతే శ్రద్ధ లేదనే అర్థం. నా మాట వింటే బాగుపడతావు అనేటువంటి మాటకి అర్థం శ్రద్ధ. డాక్టర్ చెప్పినట్టు ఎందుకు వింటాం? మనకు నచ్చినా నచ్చకపోయినా చేదు మాత్రలు వేసుకుంటూ ఉంటాం, ఇంజక్షన్లు గుచ్చుకుంటూ ఉంటాం. ఎందుకంటే శ్రద్ధ ఉంది, ఆయన మాట మీద శ్రద్ధ ఉంది, విలువ ఉంది. దీన్ని అర్థం చేసుకోండి. ఇది ఆ అధ్యాయాన్ని ఈ దృష్టికోణంతో ఈ క్లాస్ అయిపోయాక మళ్లీ చదవండి. మీరు ముఖ్యంగా ఈ మూడు చక్రాలు చాలా ఇంపార్టెంట్. గాయత్రి మంత్రానికి దీన్నే గాయత్రి మంత్రం యొక్క మూడు చరణాలని కూడా అంటాం. మూలాధారము అంటే గుదాద్వారము, స్వాధిష్టానము అంటే ఉపస్థేంద్రియము, విశుద్ధి అంటే మొహం కడుక్కోవడం. ఈసారి మీరు నోరు పుక్కిలించి ఉమ్ముతున్నప్పుడు లలితా సహస్రనామంలో ఒక పదం వస్తుంది, ద్విజ పంక్తి ద్వయోజ్వల. ద్విజపంక్తి అంటే ఏంటి? పళ్ళు. మనవి చిన్నటి పళ్ళు, పాల పళ్ళు ఊడిపోయి కొత్త పళ్ళు వస్తాయి. ద్విజ అంటే రెండోసారి పుట్టినవి. ఈ కాన్సెప్ట్ అర్థం చేసుకుని మీరు కనుక చేస్తూ ఉంటే ఈ విషయం ఎందుకు చేస్తున్నాము అని తెలుసుకుని చేస్తే ఏమంటారు? దాన్ని ప్రజ్ఞ అంటారు. చెప్పారు కనుక శ్రద్ధగా ఆచరిస్తే శ్రద్ధ అంటారు. శ్రద్ధ ప్రజ్ఞకి ఎలా తెలిసిందా? శ్రద్ధ అంటే ఏంటంటే మాకు తెలియదు ఎందుకు అన్నారు, వాళ్ళు అలా అన్నారు కనుక అలా చేస్తున్నాను అని ఆచరిస్తాడు. ఆ శ్రద్ధగా ఆచరించేటటువంటి దాన్ని అవగాహన చేసుకుని ఇందుకోసం చేస్తున్నాము అని తెలుసుకుంటే ప్రజ్ఞ. ప్రతిరోజు చేస్తే నిష్ట. ఇది మూడు లక్షణాలు గాయత్రి మంత్రానికి కావాలి. ఈ మూడు లక్షణాలు లేకుండా మేము వారానికి ఒకసారి చేస్తాం, ఆదివారం నాడు ఎప్పుడో వెళ్తాం, నిష్ట లేదు. అందుకే గురుదేవులు ఒక మాట అన్నారు, సాధన చేయటానికి మీరు ఎక్కువసార్లు ఏం చేయటం లేదు, రోజుకి కేవలము 24 గంటలు రోజుకి సాధన చేసుకోండి చాలు అన్నాడు ఆయన. ఆయన వాడిన మాట ఏంటి అంటే రోజుకి ఇంకంటే 24 గంటల తర్వాత రోజుకి గంటలు లేవు. 40 గంటలు ఉండుంటే ఆయన ఏమని ఉండేవాడు. అంచేత సాధన అనేది 24 గంటలు చేసేది. మీరు ఏదో ఒకరోజు ఆసనాలు వేసి ఒకరోజు ప్రాణాయామాలు వేసి ఒకరోజు ఏదో చేసేసి మేము సాధకులా ఉంటాం అని కాదు. అందువల్ల ఈ జీవన దేవత సాధన అనేటువంటి శిబిరం యొక్క ఉద్దేశ్యం ఏంటి అంటే ఇక్కడ నుంచి వెళ్ళాక మీ జీవితాలు మారిపోవాలి. మారిపోవాలి అంటే మీ ఆచరణ ఏం మారదు, అలాగే మొహం కడుక్కుంటూ ఉంటారు. నేనేం చెప్పక్కర్లేదు, తెలుసునా నేను మొహం ఎందుకు కడుక్కుంటున్నాను. నువ్వు పక్క వాడికి నువ్వు ఏం చేస్తున్నావో చెప్తే తప్ప అసలు తెలియదు ఈ సాధనలు. మీరు మొహం కడుక్కుంటూ మీ విశుద్ధ చక్ర సాధన ఎలా చేస్తున్నారో పక్కవాడికి చెప్తారా, ఇది చెప్తే అర్థమవుతుందండి. మీరు చేసుకుంటున్నారు అనుకోండి, పక్కవాడు ఏమనుకుంటున్నాడు, మొహం కడుక్కుంటున్నాడు అనుకుంటున్నాడు. అందుకని దీన్ని రాజవిద్య రాజగృహ్యం అన్నారు. రహస్యంగా ఉంచమనేం కాదు, అది రహస్యంగానే ఉంటుంది. నువ్వు ఉంచేదేంటి, గురుత్వాకర్షణ శక్తి ఉంది, కనిపిస్తోందా మనకి, రహస్యంగానే ఉంది. దాని నియమాలు తెలిస్తే ఉపయోగించుకోగలవు దాన్ని, కానీ నీకు కనిపించదు. గురుత్వాకర్షణ శక్తి కనిపిస్తూ అర్థమవుతోందా మీకు, అందరికీ చెప్తోంది. సైన్స్ ఏం చెప్పటంలే, నేను మీ అంతట మీరు ఇతరులకి నేను ఇది చెప్తున్నాను అని చెప్తే తప్ప తెలీదు. అసలు గురువుగారు చేసేటటువంటి అనేక సాధనలు ఆయన చెప్పలేదు, మన ముందే చేసేస్తూ ఉండేవారు. శ్రీవిద్య సాధన చేస్తాను నేను గురువుగారు అంటే, గురువుగారి దగ్గరికి వెళ్ళక ముందు శ్రీచక్రోపాసన చేసేవాడిని. సరే గాయత్రి మంత్రం చేసుకున్న తర్వాత గాయత్రి మంత్రం చేసుకుంటున్నాను. అప్పుడు మాత్రం 71లోనే ఇవంతా జరిగాయి, 4-5 రోజుల్లోనే జరిగిన సంఘటనలు. గురువుగారు నేను గాయత్రి మంత్రం అయిపోయిన తర్వాత శ్రీచక్ర సాధన చేస్తాను. ఆహా అంత గొప్పదా అన్నాడు ఆయన. ఆ మాట అన్న తర్వాత ఊరుకోలేదు, ఇలా అన్నాడు. ఇలా అంటే ఏం జరిగింది, అక్కడ నా కళ్ళ ముందు గాయత్రి మంత్రం 24 అక్షరాలు, లలిత యొక్క 16 అక్షరాలు కలిసిపోయి చివరికి నాకు అర్థం కాలేదు ఏ అక్షరం గాయత్రిదో ఏ అక్షరం లలితదో. మొన్న 4 రోజుల కిందట బెదురుపాత దగ్గర ఒక విజయేశ్వరి దుర్గాపీఠం అని ఉంది, ఆయన శ్రీచక్రోపాసకుడు. సరే కొన్ని విశేష కారణాల వల్ల రమ్మన్నాడు ఆయన, వెళ్ళాను నేను. వెళ్ళాకేమన్నాడు, నేను ఉపాసన చేసేటటువంటి శ్రీచక్రాన్ని నీకు ఇచ్చేస్తున్నాను నేను, కానీ నువ్వు గాయత్రి మంత్రంతోనే చేసుకోదాన్ని అన్నాడు. లింక్ అక్కడేమో ఆ గురువు అని చెప్పాడు, ఇక్కడ ఈ గురువు ఇచ్చి చెప్పాడు. వాళ్ళ మధ్య తేడాలు ఏం లేవు, మనం తేడాలు తీసుకో. ఈయనేమో విదురుపాస గురువు గారు, ఆయనేమో చేయాలి. గురువుల మధ్య తేడా చూసేవాడికి అసలు గురువుల గురించి ఏం అర్థమైందని. అఖండ మండలాకారం వ్యాప్తమైన చరాచరం ఎ పదం దర్శితమైన తస్మై శ్రీ గురువే. పురుగులో కుక్కలో నక్కలో కూడా నీ గురువునే చూసుకో అని చెప్తూ ఉంటే, ఆధ్యాత్మికత పరమ చండాలంగా తయారైంది. కరెక్ట్ చేయటానికి సన్నద్ధులు కండి. అనేక జన్మల సంస్కారంతో మీరు శ్రీరామ శర్మ ఆచార్య పేరు వింటారు, వింటారు విన్నా పూర్వజన్మ సంస్కారమే, అది అర్థం చేసుకోండి. ఇప్పుడిప్పుడే మీకేం అర్థం అవుతుంది, అది మహా అవుతే 2011లో కొంచెం అర్థం అవ్వచ్చు, ఇంకా అర్థం అవ్వాలంటే ఇంకా 5-6 వేల సంవత్సరాలు గడవాలి. అసలు ఆయన ఎవడు, ఏమిటి, ఎలా జరిగింది అన్నది విన్న తర్వాత ఆయన మీద కొంచెం ఒక నమ్మకం లాంటిది, ఈయన మంచి గురువే, మనం కదా సర్టిఫికేట్ ఇవ్వాలి. పాపం ఆయన ఎంత గొప్పవడం మీరు చెప్తే కదా పాపం ఆయనకి, లేకపోతే పాపం ఆయన ఎలా ఉంటుంది చెప్పండి అని చెప్పి మీరేమంటారు. అవునండి ఆయన మంచి, ఎంతమంది నాతో చెప్తే నాకు లోపల ఎంత ఆశ్చర్యం ఇస్తుంది. నవ్వుకోను. ఎందుకంటే ఒకప్పుడు నేను అలా అన్నామండి, తప్పేం లేదు, కానీ అలా అంతం తప్పు అని నేను చెప్పేసాక మీకు శ్రద్ధ ఉంటే మీరు అలా మారిపోతే చాలు, లేదంటే ప్రకృతి మారుస్తుంది మిమ్మల్ని. కానీ ప్రకృతి మార్చిస్తే కొంచెం కష్ట సాధ్యమైనటువంటి పని అది. ముట్టికాయలు చాలా వేస్తుంది ప్రకృతి. గురువు ముట్టికాయలు వేడి చెప్పేస్తారు, బాబు ఇంతే ఇంతకంటే ఏం లేదు రహస్యం. చక్క మెల్లమెల్లగా మెల్లమెల్లగా మీకు ఆయన మీద నమ్మకం ఏర్పడవచ్చు. నమ్మకం ఏర్పడినా ఆచరించారు. ఎంత మంది శ్రీనాథ శర్మ ఆచార్య శిష్యులు నాకు తెలుసు గాయత్రి మంత్రం రెగ్యులర్ గా చేసుకోరు, నమ్మకం లేదు. సరే, పూర్తిగా గురుభావం ఏర్పడి అసలు నా జీవితాన్ని ఆయనకి ఇచ్చేశాను అనేటటువంటి పరిస్థితి వచ్చిన వాళ్ళు మహా అదృష్టం. ఈ మూడు లెవెల్స్ ఆఫ్ కాన్షియస్నెస్ లో మీరు అవగాహన చేసుకోదలుచుకున్నది ఏంటి అంటే, ఈ సంవత్సరము చాలా ముఖ్యమైనటువంటి సంవత్సరము. ఎందువల్ల అంటే ఈ సంవత్సరం ఎన్నో సంవత్సరం 2006 మానవ శరీరము ఏర్పడటానికి చాలా ముఖ్యమైనది ఏంటి అంటే ఎముకలు. ఎముకలు లోపల ఉంటే దానిపైన మిగతా బాడీస్ అంతా డెవలప్ అయి పైన ఈ చర్మం వస్తుంది. మన జీవితానికి ఆధారము మూలాధారం ఏమిటి అంటే ఎముకలు. 206 ఎముకలు ఉంటాయి మన శరీరంలో. ఇప్పుడు కేవలం 1 మధ్యన వచ్చింది. అంచేత ఖచ్చితంగా భావీ తరానికి ఈ సంవత్సరం మూలాధారం. అందువల్ల నన్ను కొంతమంది వికరిస్తూ కూడా ఉంటారు, అసలు మీరు రెస్ట్ ఏం పుచ్చుకోకుండా మీరు ఇంకా క్లాసులు పెట్టేసుకుంటున్నారు మాస్టర్ అని. నేనేమి చేయగలను, ఇది మూలాధారం అని నాకు అర్థమైంది, నేను చేసుకున్నాను. కానీ నేను చెప్పేటటువంటి విషయాల వెనకాల ఉన్నటువంటి వైజ్ఞానికత అర్థమైనా అర్థం అవ్వకపోయినా అంటే ప్రజ్ఞ, చెప్పింది ఆచరించగలిగేటటువంటి శ్రద్ధ ఉండి నిష్ట కలిగితే చాలు జీవితాలు మారిపోతాయి. ప్రజ్ఞ ఉండాల్సిన అవసరం లేదు. టీవీ ఎలా పనిచేస్తుందో మీకు ప్రజ్ఞ తెలియక్కర్లే. టీవీ పనిచేస్తుంది అనే శ్రద్ధ ఉండాలి. టీవీ స్విచ్ వేసుకునే నిష్ట ఉండాలి. నిష్ట అంటే రెగ్యులర్ గా చేయటం అని చెప్పాను కదా. మీకు వచ్చేటటువంటి టీవీ ప్రోగ్రాము 7:30 వస్తుంది అంటే మీరు నిష్టగా ఏం చేయాలి, 7:30 స్విచ్ వేసుకోవాలి. ఇది గాయత్రీ మంత్ర సాధనలో దీన్ని చాలా జాగ్రత్తగా అవగాహన చేసుకోండి. ముందు మీరు ఏ గురువు శిష్యులైనా ఈనాడు నేను చెప్తున్నటువంటి మాటలు మీరు అందరికీ చెప్పండి. వదిలేసుకుంటే ఆ గురువును వదిలేయండి, మీరు ఏమీ ప్రమాదం జరగదు. కానీ గాయత్రీ సాధన మీరు నేర్చుకోలేకపోతే ఈ జన్మలో కాకపోతే ఇంకో జన్మలో అయినా ప్రకృతి మిమ్మల్ని వంచి నేర్పిస్తుంది. అలా నేర్చుకుంటారో శ్రద్ధగా చేసుకుంటారో చెప్పవలసిన బాధ్యత ఉంది కనుక చెప్తున్నాను. నేను తెలిసిన వాడు చెప్పకపోవటం చాలా తప్పు. ఎందుకంటే తెలిసిన వాడు చెప్పకపోతే వాడి తల 1000 ముక్కలు అయిపోతుంది అని భేతాళుడి శాపం ఉంది. నిజమైనటువంటి శాపము, చందమామ కథల్లోనే శాపం కాదది. కానీ చందమామ కథల్లో ఆ శాపం గురించి మీరు విని ఉంటారు. విశ్వమార్కుడు ఏం చేస్తూ ఉంటాడు పాపం, పచ్చ విప్పకుండా అంటే నిష్ఠగా నిష్ఠావంతుడు అనమాట. ఏం చేస్తాడు, వెళ్తాడు పాపం పల్లకిందుగా వెళ్లాల్సిన బేతాళుని తన వీటి మీద ఎక్కించుకుని వస్తూ ఉంటాడు. ఆయన కథ చెప్తాడు. కథ చెప్పాక మీకు జవాబు తెలియకపోతే పర్వాలే, తెలిసి జవాబు చెప్పకపోతే మీ తల వేయము కలుగుతుంది. ఏంటి అక్కడ కండిషన్? మౌనంగా ఉండాలి. కండిషన్ సాధనలో ఏంటి అంటే బేతాళుని మోస్తున్నప్పుడు మౌనంగా ఉండాలి. మరి బేతాళు ఇందుకు వస్తోంది మాస్టర్ అని అడుగుతారేమో. పంచబేతాళ సాధన గురువు గారు వీరభద్ర సాధన అన్నారు. మన భారత ఆంధ్రాలో బేతాళుడు అంటాం, నార్త్ ఇండియాలో వీరభద్రులు అంటాం. ఈ వీరభద్ర సాధనలో రహస్యంగా చేయాలి, అది మౌనంగా చేయాలి. కానీ మీకు ఆ సాధన తెలిసి అడిగిన వాడికి చెప్పలేదనుకోండి ఏమవుతుంది, తల వేయి ముక్కలు అవుతుంది. పూజ్య గురుదేవుడు చాలా తెలివైన వారు. ఆయన పుస్తకాలు ఆయన అస్పరిస్తుంది, ఇష్టం వచ్చిన వాళ్ళు చదువుకోండి. దాని మీద సూక్ష్మీకరణ సాధన అని ఆ సాధన పేరు. అంతేత రహస్యంగా ఏం లేదు గురువు గారి యొక్క జీవితంలో. మరి అల్లాదీన్ తెలుసా దీపం, అల్లావుద్దీన్ అద్భుత దీపం. అలాంటి దీపం మన దగ్గర ఉంటే ఎంత బాగుంటుంది కదా. అలాంటి దీపం కొంచెం కష్టపడాలి మీరు, ఓ ఐదేళ్ళు కొంచెం ఆహారంలో మార్పు తీసుకురావాలి. ఎక్కువ లేదు, ఆకలిస్తే తినండి, ఆహారంలో కొంచెం మార్పు తీసుకురండి. మాటలు పూర్తిగా తగ్గించేయాలి మీరు. అసలు మౌనంగా ఉంటేనే చాలా మంచిది. మీకు ఏమొస్తుంది? ఆ అద్భుత దీపం వస్తుంది. అంటే చేస్తారా చేయరా మీరు? మరి ఐదు అద్భుత దీపాలు వస్తాయన్నా చేయనటువంటి వాళ్ళు మీరు చేస్తారని నేను నమ్మను. మీరు నోట్తో అంటున్నారు తప్ప మీరు ఆచరణ శూన్యము. అది ఎక్కడ కుదురుతుంది సార్ మాట్లాడకుండా? ముందుకు చెప్పాను, ఇది అర్థమైందా? అల్లావుద్దీన్ దీపము కట్టుకదే కావచ్చు, గురుదేవుల యొక్క ఈ సాధన మాత్రం ఖచ్చితంగా కట్టుకద కాదు. నా వ్యక్తిగత జీవితంలో అనేక మంది చనిపోతున్న వాళ్ళు దీని ద్వారా బతికారు, ఫోన్ల ద్వారా. పిల్లలు లేని వాళ్ళకి పిల్లలు ఉన్నారు. దానికోసం ఈ సాధన చేయకండి. దానికి మా గురుదేవుని ఫోటో పెట్టుకుని దండం పెట్టుకుంటే చాలు, మీ పనులు జరిగిపోతాయి. నా అనుభవం చెప్తున్నాను ఈ సాధనకి. అది జీవన దేవత సాధన అంటే. అది ఎవడు చేయటం లేదు ఎక్కడ, అసలు అర్థం కావటం లేదు ఎవరికి. ఈ సంవత్సరము 2006 కనుక, ఈ 2006 సంవత్సరంలో 206 ఎముకలు మన శరీరంలో ఉన్నాయి కనుక, సాంఖ్యయోగ ప్రకారము అటువంటి పరిస్థితి ఏదైనా నేను ఏర్పరచగలుగుతానేమో. ఓ 1000 మందిని జీవన్ దేవత సాధనలో దయచేసి నీ గురువుని పక్కన పెట్టు, ఇది ఏదో కాస్త చూడు నువ్వు. ఈ మాటలు నేను చెప్పటం లేదు, శ్రీనివాస శర్మ ఆచార్య చెప్పారు. కేవలము నాది అంటే ఏదైనా ఉంది అంటే ఒకటే ఒకటి తెలుగు భాష. మిగతాది ఏదైనా నన్ను అడగండి, నేను ఆయన రాసినటువంటి సెంటెన్స్ ఎత్తి చూపిస్తా, ఇది ఆయన రాశారు దానికి తెలుగులో చెప్తున్నాను. హిందీ వస్తే నీకు అర్థం. అంత భాష ఏం లేదు నాది, అంత ఐడియా లేదు, భాష నాది. గురువులందరినీ దయచేసి వదిలేయండి, మీరు వారి వల్ల ముందుకు వెళ్ళలేకపోతున్నారు. శ్రీనివాస శర్మ ఆచార్య చెప్పింది అది. ఎందుకంటే సద్గురువు లభించటం చాలా కష్టం. రెండవది సద్గురువు లభించాక అతన్ని గుర్తించటం ఇంకా చాలా కష్టం. ఎందుకంటే సద్గురువు ఎప్పుడు కూడా తన గురువు అని చెప్పకూడదు, చెప్పుకుంటే ఆయన సద్గురువు కాదు. అంచేత గురువు శిష్యులమైనటువంటి మనకి ఆ బాధ్యత ఉంది, మన గురువు యొక్క గొప్పతనాన్ని చెప్పేటటువంటి బాధ్యత. విద్యా వినయ సంపన్నే ఆయన యొక్క వినయం వల్ల, ఆయన యొక్క హ్యూమిలిటీ వల్ల ఆయన ఎప్పుడు చెప్పుకోడు. ఆ సాధనకే మిత్ర బొమ్మ అక్కడుందా, బొమ్మ అది చెప్తా, చివరిలో చెప్తా. ఆ సాధనలన్నీ మేము చెప్తా, అదంతా పంచవీరభద్ర సాధనలో అంశాలే అవి. కానీ ముందు ఈ మూడు మీకు ఉంటే తప్ప నేనేమీ చేయలేను. మీకు శ్రద్ధ, ప్రజ్ఞ, నిష్ఠ ఉంటేనే మీరు ఏదైనా అడుగు వేయగలరు, వేస్తేనే మీకు సద్గురువు లభిస్తాడు. ఆయన తన జీవితంలో దాన్ని నిరూపించుకున్నాడు. శ్రీరామ శర్మాచార్య ఎవరితోనో గాయత్రి మంత్రం తీసుకున్నాడు, నిష్ఠగా ప్రజ్ఞతో శ్రద్ధగా రోజుకి 5 మాలలు చేశాడు. పదో ఏట తీసుకున్నాడు గాయత్రి మంత్ర దీక్ష, బాహ్య గాయత్రి మంత్ర దీక్ష. మనం తీసుకునేటటువంటి గాయత్రి సాధన ఇవంతా కూడా బాహ్యమైనటువంటి గురుదేవుల యొక్క జీవితాన్ని అర్థం చేసుకోండి. 5 ఏళ్ళు ఆయన అలా చేసుకున్న తర్వాత ఆయన సాధన చేస్తూ ఉంటే శిష్య శరీరంతో ఆయన గురువు ప్రత్యక్షమైంది. ఆయన మార్గదర్శనంలో మిగతా జీవితం అంతా ఆయన్ని నడిచింది. మీకు కూడా ఖచ్చితంగా అలాంటి అనుభూతే వస్తుంది. అక్షరాల తూచా తప్పకుండా అలాగే జరుగుతాయి. కెమిస్ట్రీ చదివేటటువంటి స్టూడెంట్ని మీరు జూన్లోనూ జూలైలోనూ ఆగస్టులోనూ అడిగితే ఇంకా ప్రాక్టికల్స్ మొదలెట్టలేదు అని చెప్తాడు. డిసెంబర్కి వెళ్లేసరికల్లా ఏం చెప్తారు, ప్రాక్టికల్స్ మొదలెట్టాలంటున్నారండి టీచర్లు అంటారు. జనవరి వచ్చేసరికి
మొదలు చేస్తారు. ఒక పద్ధతిగా జరుగుతుంది, మొదట ఏం ప్రాక్టికల్ చేయిస్తారో తర్వాత ఏం చేస్తారో తెలుసు కదా. ఖచ్చితంగా శ్రీరామ శర్మ ఆచార్య చెప్పేటటువంటి విశుద్ధమైనటువంటి మాట ఏమిటి అంటే, నువ్వు కరెక్ట్ గా ఉన్నావా లేవా నా జీవితమే నీకు ప్రూఫ్. గాయత్రి మంత్ర దీక్ష ఎవరి ద్వారానో ఒకరి ద్వారా మనకి అందజేయబడుతోంది. మదన్మోహన్ మాలవ్య ద్వారా ఎలా అయితే మీకు గాయత్రి మంత్రం వచ్చిందో ఎవరైనా ఇవ్వచ్చు. బయట నుంచి ఇచ్చేటటువంటి ఎవరిచ్చినా నో ప్రాబ్లం. కానీ ఆ గాయత్రి మంత్ర సాధన ఎలా చేసుకోవాలి నా జీవితాన్ని చూడు. అందుకని శ్రీరామ శర్మ ఆచార్య ఫోటోని మనం పెట్టుకుంటాం. పెట్టుకున్నాక ఏమవ్వాలి, ఎప్పుడో అప్పుడు మీ జీవితంలో మీరు సాధన చేస్తున్నప్పుడు సూక్ష్మ శరీరంలో మీ గురువు ప్రత్యక్షం అవ్వాలి. అవుతాడు కొన్ని వందల మందిని నేను ఎరుగుతున్నాను అయినటువంటివన్నీ మీ గురువు నీకు ప్రత్యక్షం అవుతాడు. ప్రత్యక్షం అయిన తర్వాత ఆ గురువు ఎవరో నీకే తెలుస్తుంది. అంచేత సద్గురువు లభించనంత వరకు శ్రీరామ శర్మ ఆచార్య ఫోటోని పెట్టుకుని ఆయన యొక్క జీవిత మార్గదర్శకంలో జీవితము జీవించినటువంటి వాళ్లకే భవిష్యత్తు ఆధ్యాత్మికత. చాలా స్పష్టంగా నేను చెప్తున్నాను, ఇది నా నమ్మకం, మీకు నమ్మకం లేకపోతే మీ ఇష్టం. నా నమ్మకం గురించి నేను చెప్తున్నాను. స్వతంత్ర దేశంలో ఉంటున్నాం కనుక, వాక్ స్వాతంత్రం ఉంది కనుక, నేను ఎవరిని ఏమీ తిట్టడం లేదు కనుక నా నమ్మకాన్ని చెప్పుకునే హక్కు ఉంది కదా నాకు. ఇంకా మీ శ్రద్ధ, మీ ప్రజ్ఞ, మీ నిష్ట, మీ ఇష్టం. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి, మొట్టమొదట మీరు మీకు పరిచయం ఉన్నటువంటి ప్రతి వ్యక్తికి కూడా శ్రీరామ శర్మ ఆచార్య మాత గాయత్రి ఫోటో ఇచ్చి, ఆయన రోజుకి 5 మాలలు గాయత్రి చేసుకో. ఎట్టి పరిస్థితుల్లోనూ దీనికి తగ్గవద్దు. ఆధ్యాత్మికతలో నువ్వు ముందుకు వెళ్ళదలుచుకుంటే, కాదండి మా గురువు వేరే ఉన్నాడు, తర్వాత మీ గురువు ఆ గురువు వాళ్ళు చూసుకుంటారు నాకు తెలియదు. పద్ధతి ఇది. ఇది మీకు శ్రద్ధ ఉంటే మీరు ఇవాళ నుంచి ఆచరించడమే కాకుండా ఆధ్యాత్మికత మీద అభిరుచి కలిగినటువంటి ప్రతి వ్యక్తికి కూడా చెప్పండి. వింటారా వినరా అది వేరే విషయం. శ్రీరామ శర్మ ఆచార్య లాంటి వ్యక్తి వచ్చి వెళ్ళిపోయాడు, అసలు ఎంతమంది తెలుసు శ్రీరామ శర్మ ఆచార్య ఉన్నాడని. చేత మన మాట వింటాడా విండా మీకు అవసరం. చెప్పకపోవటం మీకు. ఇంకో పెద్ద ప్రశ్నలు ఆదిస్తాడు అతడు, నేను ఆచరించకుండా ఎలా చెప్తాను సార్, మనం చదవకుండా మన పిల్లవాడిని డాక్టర్ అవ్వాలని అడగటంలే. నువ్వు చదివేవా డాక్టర్, నువ్వు కలెక్టర్ అయ్యావు, నీ పిల్లవాడిని ఎందుకు అంటున్నావు? ఈ వ్యాసాలు మానండి, మీరు చేయగలిగితే చేయండి, చేయలేకపోతే పక్కవాడికి చెప్పడానికి వాడు బాగుపడతాడేమో. భావం అర్థమవుతుందా? ఇలా చేయగలిగేటటువంటి వాళ్ళని గురువు గారు యుగ సైనికులు అన్నారు. సైనికుడు యుద్ధం చేస్తాడు. మనము ఈనాడు ఉన్నటువంటి ఆధ్యాత్మిక జగత్తులో ఉన్నటువంటి గందరగోళాలన్నీ కూడా ఎందుకున్నాయంటే గురు పరంపర ఎక్కడా లేదు, ఎక్కడా లేదు. నటన మాత్రమే ఉంది తప్ప గురు పరంపర అసలు లేదు. పరంపర అంటే అర్థమవుతుందా మీకు? అనాదిగా చక్రం ఉండవాలి, పరంపర లేదు ఎక్కడ. మరి పరంపర లేకపోతే ఆధ్యాత్మికత లేదు. ఏ విద్యకైనా పరంపర అవసరమే. కెమిస్ట్రీ నేర్చుకోవాలి, లెవాజియో దగ్గర నుంచి చెప్తాం మేము ఎప్పుడో 1500 సంవత్సరం దగ్గర నుంచి అలా పరంపర చెప్పుకుంటూ ఈనాడు ఉన్నటువంటి కెమిస్ట్రీలో ఇప్పుడిప్పుడు చెప్తున్నటువంటి వాళ్ళు ఏం చెప్పారు అని పరంపరగా విద్య చెప్తాం. నేను చెప్పమండి పరంపరగా విద్య లేదు. అంతేత పరంపర ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఈనాడు శ్రీరామ శర్మ ఆచార్య మీ ముందు ఉన్నాడు. ఆయన వెనకాతల వందలాది ఋషుల యొక్క పరంపర గురించి ఆయన మీరు ఇవాళ రేపు చదువుతారు. ఋషి పరంపర యొక్క బీజారోపణ, ఆ ఋషి పరంపర యొక్క బీజారోపణ ఎలా జరుగుతోంది, ఆ పరంపర ఎలా స్టార్ట్ అవుతోంది, ఆ పరంపర ఇంకా భవిష్యత్తులో ఎలా కంటిన్యూ అవుతుంది అనేటటువంటి గురు పరంపరలో ఆణిముత్యము అనుకోండి, లాకెట్ అనుకోండి, పెండెంట్ అనుకోండి, చాలా స్పష్టంగా కనిపించేటటువంటి చేతనత్వము చేయాలి అవసరం. అది అవగాహన చేసుకోండి, చెప్పండి. అది ఒక వ్యక్తి గురించి నేను మాట్లాడటంలే, ఒక చేతనత్వం గురించి మాట్లాడుతున్నాను. ఆయన యొక్క మూడు జన్మల గురించి చెప్పుకున్నాడు, అది పరంపరలో నేను చెప్పటంలే. నేను కబీర్గా పుట్టాను, నేను సమర్థగురు రామదాసుగా పుట్టాను, నేను శ్రీరామకృష్ణ పరమహంసగా పుట్టాను అన్నా కూడా నేను ఆయన్ని పరంపరలో పెట్టడం లేదు. ఎందుకంటే ఆయనే దాన్ని పరంపరలో పెట్టుకోలేదు. గురు పరంపర వేరు. అది మీకు అవగాహన అవ్వాల్సిన అవసరం లే. ముందు ఈయన్ని గురువుగా స్వీకరించండి. ఈయన్ని గురువుగా స్వీకరించిన తర్వాత మదన్మోహన్ మాలవ్యకి ఆయన ఎంత మర్యాద ఇచ్చాడో అంతే ఇవ్వండి. మీరు మీకు ఆ ఆవేదన రానంత వరకు, ఆయన యొక్క చేతనత్వం మిమ్మల్ని ముట్టుకుని తట్టి లేపనంత వరకు కూడా మీకు ఆ ఆవేదన రాదు. కొన్ని వదిలేయండి. గాయత్రి మహావిద్యను మానవ జాతికి అందించిన మహనీయుడిగా డౌట్ లేదు కదా ఆయన. ఆ గాయత్రి మంత్రము లేకపోతే మీకు సద్గురువు లభించడు. అది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. భారతదేశము సర్వనాశనం ఎందుకయింది అంటే ఈనాడు గాయత్రి మంత్ర ఉపాసకులు కరువయ్యారు. ఉపాసకులు ఎవరూ లేరు. మంత్ర జపం చేస్తున్న వాళ్ళని మీరు దయచేసి ఉపాసకులు అనకండి. ఉపాసన అంటే ఏంటో అర్థం చేసుకోండి. అది రేపు చెప్తాను నేను ఉపాసన అంటే ఏమిటో. ఇవాళ నేను మీకు మూడు విశేషమైనటువంటి శక్తుల గురించి చెప్పాలి అనుకుంటున్నాను. ఆ శక్తులు అర్థం అవటానికి ఈయన చాలా ప్రముఖ పాత్ర ఉంది కనుక ఈయన మీద మీకు ఆ ఆవేదన, తపన, భక్తి, ఆ ప్రేమ, విశ్వాసము లేకపోతే ఆ శక్తులు మీకు పనిచేయవు. అందుకోసం ఇంత స్పష్టంగా చెప్పవలసి వస్తుంది. మొట్టమొదట నియమాన్ని మీరు ఈ జీవన దేవత సాధనలో మొట్టమొదటి నియమం ఏంటి అంటే శ్రీరామ శర్మ ఆచార్య ఏకముఖి గాయత్రి మాతా భగవతీదేవి శర్మ ఫోటో ఐదు మాలలు గాయత్రి తులసి మాలతో చేయడం నిష్ఠగా చేసుకోండి. ఇది ఫస్ట్ కండిషన్. ఇది మీరు చెయ్యకుండా నేను చాలా చాలా సాధన చేస్తాను, మా గురువు చాలా గొప్పవాడు, మీ గురువు కూడా ఎందుకు ఉపయోగపడ్డు, ఇంకెంటే ఆ గురువు ఉపయోగపడాలన్నా వెనకాతలా ఈ గురువు యొక్క శక్తి ఉండాలి, గాయత్రి మంత్రం యొక్క శక్తి ఉండాలి. అంతే ఆధ్యాత్మిక సాధనలో ఈ సంవత్సరం అంతం లోపల నేను చేకూర్చేటటువంటి 1000 మంది సాధకులు, కనీసం 1000 మంది మీరైనా తయారు చేసుకోండి. భావార్థమైందా? 1000 మంది సాధకుల యొక్క ఫండమెంటల్ ఏంటంటే రోజుకి 5 మాలలు చేయండి, ఒకే టైంకి చేయండి, ఒకే చోట చేయండి, పసుపు రంగు బట్టలు వేసుకు చేయండి. పసుపుకి ఆరెంజ్కి తేడా తెలియనటువంటి వాళ్లను, వాళ్ళని ఆధ్యాత్మిక జగత్తులో ముందుకు ఎలా వెళ్తారో నాకు తెలియదు. నాకు తెలిసి గురువు గారు చెప్పింది ఏంటి అంటే పీలా వస్త్ర, పీలా అంటే పసుపు. ఇప్పుడు వేసుకుంటున్నటువంటి బట్టలు పసుపా కాషాయమా మీరే నిర్ణయించుకోండి. నాకు తెలియదు అది. ఎందుకంటున్నానంటే ఇంత చిన్న చిన్న విషయాలు కూడా నేర్పవలసి వస్తుంది. అంటే ఏంటన్నమాట, అసలు మనం చదవటం మానేసాం. అందరూ ఏది చేస్తూ ఉంటే అది రైతు ఎలా అవుతుంది? వాళ్ళు ఎవరైనా కావచ్చు. గురుదేవులు అక్కడ రాసిన మాట ఏమిటి? పీలా వస్త్రం. పీలా అంటే ఏమిటి? పసుపు. నువ్వు కాషాయ బట్టలు వేసుకుని అందరూ కాషాయ బట్టలు వేసుకుంటున్నారు కనుక అది కరెక్ట్ అంటే నేనేం చేసేది? నేను తీసి చూపించేదా అక్కడ పసుపు రంగు బట్టలు వేసుకోమన్నారో లేదో ఆయన? మరేం బట్టలు వేసుకోవాలి? ఖచ్చితంగా పసుపు బట్టలు వేసుకోండి. పసుపు బట్టలు కంటిన్యూస్ గా వేసుకుంటూ ఉన్నటువంటి వాడికి ఏ విధమైనటువంటి వనరుల లోటు ఉండదు. స్త్రీని ఆకర్షిస్తుంది, ధనాన్ని ఆకర్షిస్తుంది, వనరులను ఆకర్షిస్తుంది. అందుకే పెళ్లికి వాటికి అవంతా చేస్తున్నప్పుడు మనం గడపకి ముందు ఏం చూస్తాం? అందువల్లే ఆ కార్యక్రమానికి తగినటువంటి ధనాలు ఇస్తూ ఉంటాయి. ఎంత డబ్బు లేని వాడికైనా పెళ్లి అది చేయాలంటే ఎలాగో అలాగో ధనం సమకూరుతుంది. అప్పు చేస్తాడో ఏం చేస్తాడో ఆ విషయం గురించి నేనేం మాట్లాడతానులే. కానీ బయట మిగతా అప్పుడు వాడు అప్పు చేయడుగా, అప్పు చేసిన ఆవిడు ఇవ్వడు తమాషా. అదే పెళ్లి చేస్తున్నాను మా అమ్మాయి కంటే ఇచ్చేస్తాడు. పసుపు ఆధ్యాత్మిక జగత్తులో మన శరీరంలో అనేక వనరులు సమకూర్చాలి. అందుకు పసుపు రంగు బట్టలు వేసుకుని సాధన చేయండి, నేల మీద కూర్చోకండి, వీలైతే గర్భాసనం వేసుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇంకా మీరు చేసుకోగలిగితే సాధ్యులు తెలుసు కదా మీకు, అది ఉన్న బొమ్మ, బొమ్మ ఉన్నటువంటి ఏమంటారు చిత్రాసనం అంటాం, కంబళి మీద తాబేలు బొమ్మ వేస్తుంటాయి, అది వాడుకోండి. ఇలా చేయకుండా మేము గాయత్రి మంత్ర సాధన చేస్తున్నాం, మీ సాధనలో 90% వేస్ట్ అవుతుంది. అందుకని మీకు రిజల్ట్స్ రావటం లే. ఖచ్చితంగా పసుపు బట్టలు మాత్రమే వేసుకు చేయాలి మీరు. ఆసనం మీద కూడా పసుపు బట్ట, ఇక్కడ నేను కండిషన్ చెప్పి నేను వాళ్ళతో చెప్పాను, బ్లూ ఎందుకు వేశారయ్యా ఇక్కడ, పసుపు ఉండాలి అంటే నాకు వాళ్ళు ఇచ్చిన జవాబు ఏంటో తెలుసా, టెంట్లు దొరకటం లేదండి. మీరు చెప్పండి, మీ టెంట్లు దొరకకపోతే ఏం చేయాలి, అదే చెప్పి అది నేను చెప్పాల్సి వచ్చింది. శ్రద్ధారాహిత్యం యొక్క పరాకాష్ఠలు ఇవంతా కూడా. అదే మీరు ఇంట్లో పసుపు రంగు బట్టలు వేసుకోకుండా చేస్తే మీకు శ్రద్ధారాహిత్యమే. నేను ఉదాహరణ తీసి ఎందుకు చెప్తున్నాను అంటే కార్యకర్తలకి చాలా స్పష్టంగా తెలియాలి, మాకు చేత కాదు, మేము ఉత్తనే వేషాలు వేస్తున్నాము, చెప్పింది చేయటమే. అందుకే ఇందాక కూడా నేను చెప్పాను, నేను చెప్పినట్టు చేసుకోండి తప్ప ఇకకుండా. అవి కూడా మీకు నచ్చాయి కనుక, మేము మాట ఇచ్చేసాం కనుక చెయ్యవద్దు. అనేక సార్లు మీరు అనేక మందికి అనేక రకాలుగా మాట ఇచ్చి చెప్పి ఉన్నటువంటి వ్యక్తులే. మనలో ప్రతి వాళ్ళం అంతే కదా, ముందు గురువు గారికే మాట ఇచ్చుంటాం, మేము రోజు గాయత్రి చేస్తామని చేయటం లేదుగా, ఇంకా మాట తప్పేది ఏంటిట. వేషాలు అయితే చాలా సీరియస్ గా ఎందుకు చెప్తున్నాను అంటే, నాకు వీలైతే 30వ 1030 ఆ 1000 మందిని నేను తీసుకు వెళ్ళిపోయి వాళ్ళని యుగ సైనికులుగా మార్చి యుగ శిల్పులుగా మారుస్తాను. కానీ ఆ మార్చడానికి ముందు ఈ బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి మీకు. పసుపు రంగు బట్టలే వేసుకోండి, పసుపు అంటే పసుపే, ఇది పసుపు ఇది పసుపు. మళ్ళా లైటర్ షేడ్ దానికి వెళ్ళకండి, డార్క్ షేడే కావాలి మనకి. అంటే మొదటిది అర్థమైంది కదా కండిషన్. శ్రీరామ శర్మ ఆచార్య మాతా భగవతీదేవి ఏకముఖి గాయత్రి, ఆ ఏకముఖి గాయత్రిని చూస్తూ 5 మాలలు గాయత్రి జపం చేయండి. చూస్తూ అంటే శ్రద్ధగా చూస్తూ, శ్రద్ధగా చూస్తూ అంటే నేనేం చెప్పానో అర్థమైంది కదా. హంస ఎక్కడుంది, హంస ముక్కు అమ్మ కాలికి ఎక్కడుంది, అమ్మ కాలు ఏ కోణంలో ఉంది, అమ్మ కాలు ఎలా మూర్చుకు ఉంది, కానీ మీ కళ్ళల్లో కనిపిస్తుంది, చూస్తూ ఉండండి, కళ్ళు మూసుకుంటూ ఉండండి, తన్మయత్వం చెందండి. తన్మయత్వం గాయత్రి మంత్ర జపంలో తన్మయత్వానికి ప్రయత్నించండి, తన్మయలు అయిపోండి. అందులో తన్మయత్వం అంటే మీకు తెలియదా ఏంటో, తెలియదా అంటే ఓ సినిమా చూస్తున్నప్పుడు, సినిమా చూస్తాం మొదలెట్టం మీకు గుర్తుంది, తర్వాత సినిమాలో మీరు లీనం అయిపోతారు. సినిమా అయిపోయాక ఇంటర్వెల్లో కూడా మీకు మళ్ళా గుర్తొస్తుంది నేను సినిమా చూస్తున్నాను. అలాగా గాయత్రి మంత్రంలో లీనం అయిపోవటానికి ప్రయత్నిస్తే చేయండి, 5 మాలలు చేయండి. ఇది ఫస్ట్ కండిషన్. ఈ కండిషన్ పాటిస్తున్నటువంటి వాళ్ళు నాతో సంపర్కంలో ఉంటే నేను ఖచ్చితంగా వాళ్ళని శ్రీరామ శర్మ ఆచార్య గురుదేవుడు ఎలా ముందుకు వెళ్లారో, ఆయన అడుగుజాడల్లో నేను ఎంతవరకు నడిచానో మిమ్మల్ని ఖచ్చితంగా నడిపేస్తాను. ఆ తర్వాత మనం కలిసి వెళ్దాం. నా వరకు నేను ఎంతవరకు వచ్చాను అన్నది మీరు 5-6 నెలల్లో వచ్చేస్తారు. ఎందుకంటే నేనున్నానుగా చెప్పడానికి. కానీ మీరు తన్మయత్వం చెందకుండా నేనేమి చేయలేను. కానీ తన్మయత్వం మీకు రాలేదు, ఇట్ డజంట్ మ్యాటర్, ప్రయత్నించండి. గురువు గారు ఏం చెప్పారు అంటే, నేను 7 గంటలు గాయత్రి మంత్ర జపం చేసేవాడిని, మాల పట్టుకునేవాడిని, కళ్ళమట నీళ్లు కారుతూ ఉండేవి, ఆనంద బాష్పాలు, గాయత్రి మంత్రోచ్చారణం జరుగుతూ ఉండేది, మళ్ళీ అలారం కొట్టాకే నాకు మెలకు వచ్చేది, మంత్రజపం ఆగేది. ఎందుకంటే 7 గంటల పాటు ప్రతిసారి గంట చూసుకోవటం, ఇంకా ఎంత టైం ఉంది, మాస్టర్ 5 మాలలు చెప్పారు, సగం మాల అయిపోగానే గడియారం మీద దృష్టి, దృష్టి ఎక్కడుండాలి, గాయత్రి మీద ఉంచుకోండి దృష్టి, ఏకముఖి గాయత్రి మీద. ఇప్పుడు ఉంది కదా, కాలు ఎలా ఉంది, ఆ పైకాలు ఎలా ఉంది, ఆ రెక్క ఎలా ఉంది, ఆ బీక్, బీక్ అంటే ముక్కు కమండలం దగ్గర ఎక్కడ ఉంది, ఆ కమండలం యొక్క ముక్కు మీ కనిపిస్తుంది చూడండి, కమండలం యొక్క ముక్కు హంస యొక్క ముక్కు కలిస్తే అవన్నీ గమనించకుండా ఆభరణాలు అవి చేతిలో ఆ బతకన వేలు ఎలా ఉన్నాయి అవి చూస్తూ చేసి అసలు మీకు ఎప్పుడు 5 మాలలు అయిపోయా కూడా తెలియదు మీకు. ఇంకేటంటే ఆ రూపము శ్రీరామ శర్మ ఆచార్య కిందకి దింపినటువంటి రూపము. ఆ రూపాన్ని చూస్తూ ఉంటే మీరు అలా వెళ్ళిపోతారు. చూస్తూ ఉంటే కదా మన ముందు ఒక నెల 2 నెలలైనా మీరు దృష్టి అట్టుంటే మీకు ఆ పరిపక్వత వస్తుంది. మొదటి రోజే రాలేదంటే మొదటి రోజు అవిడికి కాదు, శ్రద్ధ లేకపోతే 2 సంవత్సరాలైనా రాదు. ఇంత మొదటి దీక్ష మీరు దీక్షగా సంకల్పం చేసుకుని నాకేం చెప్పక్కర్లే, కానీ సంకల్పం తీసుకున్న వాళ్ళు తర్వాత నాతో కాంటాక్ట్లో ఉండండి. ఖచ్చితంగా నేను మనము అందరము కలిసి ఆధ్యాత్మికత యొక్క అత్యద్భుతమైనటువంటి ఎత్తులకి అదగ్గలుగుతాము, గ్యారంటీ ఇస్తున్నాను నేను. కానీ నాతో కాంటాక్ట్లో ఉండాలి. ఇది ఆగే ప్రసక్తే లేదు. అంతవరకు జరుగుతుంది ఇది జీవితాంతము. పూజ్య గురుదేవులు రోజుకి 7 గంటలు గాయత్రి మంత్ర జపం చేసేవాళ్ళు. 1991 గాయత్రి జయంతి నాడు అర్ధరాత్రి 12 గంటలకు ఆయన కూర్చున్నాడు జపం చేయటానికి. 7 గంటలు జపం చేసేసుకున్న తర్వాత శరీరం వదిలేశారు. ఆయన చివరి రోజు కూడా ఆ 7 గంటల గాయత్రి మంత్ర జపాన్ని ఆయన వదిలిపెట్టలేదు. మీరు ఎందుకు వదలాలా? మాకు టైం దొరకటం లేదండి. ఎందుకు మిమ్మల్ని మీకు మోసగింది? మీకు టైం లేదా? అంత నిజంగా మీరంత గొప్పవాళ్ళా? ఒకవేళ టైం లేదు నిజంగా అంత గొప్పవాళ్ళే అవుతే 1 గంట ముందు లేవండి. రోజు 3 గంటలు లేస్తా ఉంటే 2:30కి లేవండి అర్ధరాత్రి. ఆ 1/2 గంట నిద్ర తక్కువ అవటం వల్ల మీ ఆరోగ్యానికి ఏ హాని రాదు. అంటే అంత టైం లేకపోతే మీకు నిజంగా చేత టైం లేదు. భావం అర్థమైందా? సరే సీరియస్ గా ఈ జీవన దేవతా సాధనలో ఇది మొదటి మెట్టు చివరి మెట్టు కూడా. అందుకే గురుదేవులు తన 15 ఏట శ్రీరామ శర్మ ఆచార్యకి ఆయన గురుదేవులు ఈ దీక్ష ఇచ్చిన రోజు నుంచి ఆయన 7 గంటలు మంత్ర జపం చేసేవారు. ఆయన శరీరం వదిలేసిన రోజు కూడా 7 గంటలు మంత్ర జపం చేశాకే శరీరం వదిలేరు. ఆయన చరిత్ర చదవండి మీరు. 8:10 ఎప్పుడు ఆయన శరీరం వదిలేశారు? గాయత్రి జయించినది ఆ నిష్ట. నిష్ట అంటే ఇక్కడ అర్థమైంది కదా. ఇంకా క్రమం తప్పం మేము వచ్చేస్తాం. ఒకే టైంకి చేసుకోవటానికి ట్రై చేయండి. చాలా మంది నన్ను అడిగారు, మాస్టర్ ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మాకు కొంచెం డిస్టర్బెన్స్ అది వస్తుంది. కరెక్ట్ గా రాత్రి 1 గంటకి నిద్రలేమండి. 1/2 గంట పడుతుంది మీకు 5 మాలలు గాయత్రి జపం చేసుకోవటానికి. లేకపోతే 1 గంట పడుతుంది అనుకోండి మొదలెడితే. 1 గంట 2 గంటల వరకు చేసుకోండి, పడుకోండి. అసలు అవిడికి తెలియదు కూడా నేను చేస్తున్నాను. చెయ్యాలనే కోరిక మీకు ఉండాలి తప్ప అసంభవం లేదు. ఏ రోజు కూడా నాగా రాకూడదు. ఇవాళ నుంచి మొదలెట్టండి. లేదండి, గురువుగారు చెప్పారు ఆ టైం అప్పుడు 1 గంటకి లేచినప్పుడు. బాగా 5 గంటలకి ఎప్పుడో లేస్తే స్నానం చేయాల్సిందే. కానీ మొహం కడిగేసుకుని కాస్త బట్టలు మార్చుకోండి, పసుపు రంగు బట్టలు మార్చుకుని పూజ గదిలోకి వెళ్ళి చేసుకోండి స్నానం. ఆ 1 గంటకి స్నానం చేయాల్సిన అవసరం లేదు. సాధారణంగా చాలా మందికి సాయంత్రం స్నానం చేసే అలవాటు ఉంటుంది. కానీ ఖచ్చితంగా అర్థమైందా నేను చెప్పింది? ఆ 1 గంటకి లేచి మీరు చేసుకోదలుచుకున్నప్పుడు స్నానం చేయాల్సిన అవసరం లేదు. మొహం కడిగేసుకోండి, కాళ్ళు చేతులు కడుక్కోండి, డ్రెస్ మార్చేసుకోండి. ఇది అర్థమైంది కదా? ఇప్పుడు శ్రద్ధ ప్రజ్ఞ నిష్ఠ కూడా అర్థమైంది కనుక ఇప్పుడు నేను మీకు 3 మాటలు చెప్పబోతున్నాను. ఈ 3 మాటలు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ పూర్ణాలు తప్పుడు మనం 24 కుండీ యజ్ఞంలో ఈ 3 శక్తుల్ని కిందకి దింపుకోబోతున్నాం. ఆ 3 శక్తుల్ని ఏమంటామంటే గాయత్రి, సావిత్రి, కుండలిని. ఇప్పుడు మీకు అర్థమవుతుంది ఎందుకు ఎక్కువ కుండీలు వద్దు, ఎందుకు తక్కువ కుండీలు వద్దు. పంచదార టీ కలిపితో పంచదార ఎక్కువ వేసినా తాగలేము, పంచదార తక్కువ వేసినా తాగలేము. ఇంచేత యజ్ఞకుండీల సంఖ్యకి ఈ సాధన చేస్తున్నటువంటి వాళ్ల సంఖ్యకి తాదాత్మ్యత ఉండాలి. బాహ్యముగా గాయత్రి మంత్ర శక్తి గురించి చెప్పుకోదలుచుకున్నప్పుడు మీరు 20,000 కుండీల యజ్ఞాలు పెట్టుకున్నా పర్వాలేదు, ఇంకంటే దాని ఉద్దేశం వేరు. ఇక్కడ జీవన దేవత సాధన గురించి మీరు నేర్చుకుంటున్నారు, ఈ మూడు శక్తుల గురించి మీరు నేర్చుకోబోతున్నారు. ఒకటి గాయత్రి, రెండోది సావిత్రి, మూడోది కుండల్ని. ఈ మూడు కూడా మీలో ఎవరైనా సిన్సియర్ గా మీ పనులన్నీ కూడా నేను క్లాసులు తీసుకుంటున్నప్పుడు పక్కన పెట్టి క్లాసుకి రాగలిగితే దత్త జయంతి నాటికి మీకు కుండల్ని జాగరణ జరిగిపోతుంది. కానీ మీ ఇష్టానుసారం చేస్తే జరగదు, నేను చెప్పినట్టు చేయాలి. నేను ఎప్పుడు క్లాసుకి పెడితే అప్పుడు రావాలి, మొదటే వచ్చేయాలి. ఆ క్లాసుకి వచ్చాక నేను 3 రోజులు క్లాస్ పెడతాను, 5 రోజులు క్లాస్ పెడతాను, క్లాస్ లోపలే ఉండాలి. ఎందుకంటే అది కుండల్ని సాధన కనుక మీ ఇష్టం వచ్చినట్టు బయటకు వెళ్లి మీ ఇష్టం వచ్చినట్టు జీవిస్తే ఆ శక్తికి రాదు, అది డిసిపేట్ అయిపోతుంది అది. ఇంచేత ఇవంతా నేను ఎందుకు చెప్తున్నాను అంటే మీకు ఇష్టం ఉన్నా లేకపోయినా 2011 వచ్చినప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రపంచంలో అతి ముఖ్యమైనటువంటి శక్తిగా ఈ సాధకుల వల్లే గుర్తింపబడి, ఏ సాధకులు, గాయత్రి సారి, అది మీరు అవుతారా అవరా చూసుకోండి, అవటం ఖాయం అది. నేను చాలాసార్లు ఉదాహరణ చెప్పాను, ఒక కంపెనీలో 10 మంది ఇంజనీర్లు కావాలి అంటే ఆ కంపెనీ వాడికి ఆ రోజుకి 10 మంది ఇంజనీర్లు వచ్చేస్తారు. మీకు ఆ ఉద్యోగం వస్తుందా లేదా చూసుకోండి, ఉదాహరణ అర్థమైందా? అంతేత గురువు గారికి కావలసినటువంటి వాళ్ళు వచ్చేస్తారు ఆ రోజుకి 2011, అందులో నువ్వున్నావా లేదా చూసుకోవాలి, నీ బాధ్యత కానీ గురువు బాధ్యత కాదు అది. అంతేత వేషాలు వేయకండి, ఆయన చూసుకుంటారని ఆయన చూసుకోడు, ఆయన చెప్పేశాడు. ఆయన ఓపెన్ గా నీకు గాయత్రి సావిత్రి కుండల్ని బుక్ ఇచ్చేసి నాలాంటి ఆధ్యాత్మిక గురించి ఏ అవగాహన లేనటువంటి వ్యక్తికి ఈ సంవత్సరం అంత లోపల మీకు కుండలిని శక్తి గురించి నేను స్పష్టంగా చెప్పేస్తాను అని చెప్పించగలిగేటటువంటి గురువు ఉపయోగించుకోండి. ఇది మూడు మాటలు కాస్త జాగ్రత్తగా అర్థం చేసుకోండి. గాయత్రి అంటే బుద్ధి పరిపక్వత, గాయత్రి అంటే బుద్ధి పరిపక్వత, సద్బుద్ధి, ప్రజ్ఞ. సావిత్రి అంటే శ్రద్ధ. శ్రద్ధ ఎలా డెవలప్ చేసుకోవాలో అది సావిత్రి, ప్రజ్ఞ ఎలా డెవలప్ చేసుకోవాలో అది గాయత్రి. ఈ శ్రద్ధకి ప్రజ్ఞకి మధ్య నిరంతరము మనం క్రమం తప్పకుండా సాధన చేసుకోగలిగేటటువంటి ఒక నిష్ట కావాలి, అది కుండలిని. ఆ కుండలిని శక్తి జాగృతమైంది అంటే నువ్వు నిష్ఠావంతుడు అవుతావు, నిష్ఠావంతుడు అవుతావు అంటే నీ శ్రద్ధకి ప్రజ్ఞకి సమన్వయం అవుతుంది, నువ్వు కోరుకున్నది జరుగుతుంది. అదే రేపు నేను ఈ మూడింటి గురించి చెప్తాను. నేను గాయత్రి, సావిత్రి, కుండలిని. ఇప్పుడు ఆ మూడు పాటలు వినేయండి, మొదటి పాట, రెండో పాట, మూడో పాట చేతిలో ఉన్నాయి, కళ్ళు మూసుకుని జాగ్రత్తగా వినండి. అది ఆ భావంలో లీనం అవటానికి ప్రయత్నం చేయండి.